భోరున శివాగారంబుజొచ్చి బొత్తిన కొంగున కప్పి ఆ పాలు మళ్ళీ ఎవరికంటా పడకూడదు, దిష్టి తగలకూడదని దానిపై ఒక వస్త్రాన్ని కప్పుకుని శివాలయానికి వెళ్ళి నివేదన చేసి అరగింపవే దేవ అని విన్నవించే తినవయ్యా స్వామి అని చెప్పిందిట. ఆయన తింటాడా? తినడని మనకు ముందే తెలుసు. వంట వండేటప్పుడే, స్వామికి నివేదన చేసేటప్పుడే ఆయన తినడనుకుని తెలిసే నివేదన చేస్తాం మనం, మనమే తింటామని. అందుకే ఇంట్లో ఎవరెవరికి ఏమి ఇష్టాలో ముందే అనుకుని అవి నివేదన చేసి శివుడికి పెడతాం. అంటే ముందు భావనతో ఇంట్లో వాళ్ళందరికీ నివేదన అయిపోయింది, తర్వాత శివుడికి నివేదన మొత్తానికి. కానీ పాపం పసిపిల్ల కదా, అమాయకురాలు కదా, శివుడికి పాలిమ్మంటే శివుడికి ఇవ్వడమనే అనుకుంది, నివేదన చూపించి తేవడం అనుకోలే, శివుడికి ఇవ్వడమనే అనుకుంది. అది అమ్మా నాన్న చెప్పిన మాట ఒక ఉపదేశంలా పడిపోయింది ఆమెకి. శివుడికి పాలు ఇవ్వడమంటే శివుడి చేత తాగించడం అనుకుందామె. తాగమంది ఆయన శివలింగం రాయి అందులోంచి వస్తాడా? అంత తెలివితేట లేవు పాపం ఈమెకి. వస్తాడు తాగుతాడనే అనుకున్నది, తాగమన్నది. ఆయన తాగలేదు. అప్పుడు బాధపడింది. కొంతసేపు ఆలస్యం చేసి వస్తాడేమో అని చాలాసేపు నిలబడింది. అవి అలాగే ఉన్నాయి. అప్పుడు ఇంకా బాధపడుతూ ఆ శివుడితో అంటోందిట, పాలేల అరగింపబులింగమూర్తి, ఓ శంకరా ఎందుకయ్యా పాలు తాగట్లేదు? కాచుట సాలదో, నేను సరిగ్గా కాచితే లేదా? కమ్మ వల్వమిను, కమ్మగా రుచిగా లేవా? లేక ప్రాచీయో, విరిగెనో, పాతబడిపోయాయా, విరిగిపోయాయా, పడుచనేననేయో, ఈ చిన్నపిల్ల తెస్తే నేనేం తాగేదనుకుంటున్నావా? ప్రొద్దెక్కనో ఎండు పొగయు వల్చడెనో, సమయం దాటిపోయిందా? ఎందుకంటే సమయానికి కొందరు తింటారు, సమయం దాటిపోతే తినరు. అలా నేను ఆలస్యంగా కానీ తెచ్చానా? బుద్ధి పుట్టదో, లేక తాగే బుద్ధే పుట్టడం లేదా? నెయ్యి వెయ్యకుండి తిను, ఏదైనా ఆధారంగా ఒక మంచి నేతిని తేలేదా? కడువేడియో, బాగా వేడిగా ఉన్నాయా, లేక నీరు కలిసినవయో? నీరు కానీ కలిసిపోయిందా పొరపాటున? పాలపై చిత్తమే బలపతిననియో, ఆ పాలను నేను చూసి తెచ్చానని దోషం ఏమైనా వచ్చిందా, దృష్టి దోషం వచ్చిందా? ఎలా అడుగుతాం చూడండి ఆ తల్లి. కోర వెడగను కుంచెడు లేవో, కొరతగాని తగ్గిపోయిందా, ఇంత తక్కువ తెచ్చేవేం తాగడం లేదా? అరగింపక బెట్ట నేరకుండితును, లేక ఎలా ఆరగింపు చేయాలో నాకు తెలియదని తాగడం లేదా? మీదు ఓయినవనో మేగడలేదో, ఆ పాలు పొంగిపోయి కింద పడిపోయా, లేక మేగడ కనబడట్లేదా? ఏ తెచ్చునడ ఎవరే చూచిరనియో, తెచ్చేటప్పుడు పొరపాటున ఎవరు చూపైనా పడిందేమో, అందుకు తాగడం లేదా? యూరకేమిటికి పాలొల్లవు, త్రావ కారణంబేమేని కలదేని చెప్పుమా, పాలు తాకకుండా ఉండడానికి కారణమేంటో చెప్పవయ్యా స్వామి. నిక్కంపుటాకలి నీకు లేదేని గృక్కుడైన గుని చిక్కించు నాకు, ఆకలి వేయకపోతే కాసినైనా తాగవయ్యా నా తృప్తి కోసం అని ఈ విధంగా చెప్తూ, నీకు ఇంకేమైనా ఆధారాలు కావాలా చెప్పు తీసుకొస్తాను, మా ఇంటి అటక మీద మంచి నెయ్యి ఉంది అది తీసుకురమ్మంటావా, లేకపోతే ఇక్కడ నాతో ఆడుకుంటూ ఉంటుంది, మండపంలో ఉంటుంది శివసోదరి అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆధార పదార్థంగా ఉండేటువంటి పళ్ళో ఏవో తీసుకొస్తాను, అంతేకాదు నీకు మొక్కులు చెల్లించుకుంటానయ్యా తాగితే, మా నాన్నగారు వాళ్ళు వచ్చి చెప్పాక నాకు బొమ్మలు ఇస్తానని చెప్పారు కదా, ఆ బొమ్మలతో నువ్వు నేను కలిసి ఆడుకుందాం, ఇప్పుడు మాత్రం పాలు తాగవయ్యా. నీ ఎంత చక్కగా ఆ పరమేశ్వరుడు తనకు అత్యంత ఆప్తుడుగా భావించి చెప్తూ ఉన్నది. అటుకులు ఉన్నాయి మా ఇంట్లో మంచి అటుకులు, అవి కానీ తెమ్మంటావా, అవి కలిపితే తింటావా, ఇలా ఎన్ని చెప్పినా అతని నుంచి సమాధానం లేదుట. అప్పుడు ఆమె బాధపడి, ఇక నువ్వు తాగకపోతే నేను కదలకుండా ఎక్కడే కూర్చుంటాను సుమా అని కూర్చున్నది. ఈ లోపల ఈ దుఃఖము, ఈ బాధ, ఈ బుజ్జగింత ఇవన్నీ చూస్తే ఆ బోళా శంకరుడు ఆగగలడా? వెంటనే వచ్చేట, వచ్చి నన్నింత ఏచి తెప్పిన్నగా చేసి, నన్ను చిన్నపిల్లాడిని చేసి అడిగేవు తీసుకురా అని వెంటనే తీసుకుని గోరతో పాలెత్తుకుని ఆరగింప, మొత్తం పాత్ర పాత్ర తీసుకుని తాగేసేట శంకరుడు ఆ పాలని. తాగిన వెంటనే అన్నదిట, నన్నింత ఏచి తిప్పిన్నగా చేసి మిన్నకపోదు మా ఎన్నకు చెప్పి మరికదా ఉన్నది మాటలింకేలా కరకంఠ, ఇంతయు మరవకు మనుచు, ఇంతసేపు నన్ను నేర్పిస్తావు కదా, మా నాన్నరాని చెప్తాను నీ గురించి అన్నదిట. ఇలా అని ఆ తర్వాత నుంచి రోజు తీసుకురా అమ్మా తాగుతానన్నట్ట. ఇంకా ఈవిడ పని అదే, వాళ్ళ అమ్మా నాన్న వచ్చే వరకు రోజు పాలు తీసుకువెళ్ళడం, ఇవ్వడం, ఆయన తాగడం.
కుడుక తెమ్మని పుచ్చుకొనుచు అబ్బాల నడుగుకొని ఇంటికి వచ్చి నిత్యము ఇట్లా కొంపోయిత నిచ్చుచునుండ అట్ల శివుండు పాలారగింపంగా. ఈ విధంగా నిత్యం ఆ తల్లి ఇచ్చిన క్షీరాన్ని పానం చేస్తున్నాడు జగత్పిత అయినటువంటి పరమాత్మ. మృడు పాలారగించుడు బాల రిత్త కుడుక చేతను పట్టుకుని ఎగదేరా. ఒకరోజు ఉదయాన్నే ఆయనకు పాలిచ్చి ఆ ఖాళీ పాత్రను ఊపుకుంటూ వస్తుంటారు. ఆ వస్తూ ఉంటే తల్లి తండ్రి ఎదురయ్యారు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. ఎందుబో ఎదువు రిత్త కుడుక ఎచ్చట నుండి కొని వచ్చెదవు. ఖాళీగా ఉన్నటువంటి ఆ కడవను పట్టుకుని ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, మీరు చెప్పిన ఎట్ల మృడునకు పాలు కోరతో గుంచెడు కొలిచి కొంపోవా అరగింపగ మృక్కి అనయంబునిట్లు కొరయిమ్మని పుచ్చుకొని వత్తు. ఇలాగే రోజు నేను ఆయనకు పాలివ్వడం, ఆయన ఖాళీ చేసేసాక ఆ పాత్ర ఇచ్చేవయ్యా అని అడగడం తేవడం రోజు చేస్తున్నాను. ఇవాళ కూడా పాలిచ్చే వచ్చేసాను, మీరు చెప్పినట్టే చేశాను, బొమ్మలు తెచ్చారా అని అడిగిందట. వెంటనే వాళ్ళు బొమ్మల సంగతి తర్వాత నువ్వు నాటకాలు చేస్తున్నావు అన్నట్ట. వెంటనే నేనాట త్రావు బాలీసుండు వడుచా కానీవ త్రావితో కాదేని తోడా. నేను ఏనాటి నుంచి స్వామికి పాలు పెట్టడం లేదు, ఆయన వచ్చి తాగిన దాఖలా ఏదీ లేదు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు తాగేస్తున్నావా, లేకపోతే నీకు అసలే స్నేహితులు ఎక్కువ, వాళ్ళతో ఆడుతూ వాళ్ళ చేత తాగిస్తున్నావా? అంటే మీరు నమ్మడం లేదు శివుడు తాగుతున్నాడు అన్నది. సరే చూద్దామని మరుసటి రోజు వీళ్ళు పిల్లతో సహా వెళ్ళారు. వెళ్ళి పాలు తాగమన్నది ఈమె. వీళ్ళు చూస్తూ ఉన్నారు, ఆయన రాలేదు, తాగలేదు ఆ రోజు. వెంటనే వీళ్ళ కోపం వచ్చి, ఓసి నేడేల పాలుల్లండు త్రావా ముక్కంటి ముట్టెనే ముర్కున్నె చెప్పుమా పెక్కులు ప్రేలితివి అక్క జంబుగును. రోజు తాగుతున్నాడన్నావే, రోజు తాగితే ఇవాళ తాగలి కదా, ఇవాళ తాగలేదంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అని చెప్పి, నువ్వు మా వ్రతమంతా పాడు చేసావు, ఉండి నేను కొడతానని చెయ్యెత్తేట. వెంటనే పరిగెత్తుకు వెళ్ళి హాలింగ 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 ఎనుచు ఓ శివా అని వెళ్ళి గట్టిగా ఆ శివలింగం దగ్గర పరిగెత్తి వెళుతూ ఉంటే, ఇతరు కొడదామని ఈయన కూడా వెంట పరిగెత్తాడు ఈ తండ్రి. ఆ వెళుతూ ఉండగా ఆ శివలింగంలోంచి శంకరుడు, హరుడు ఓడకు ఓడకు మనచు ఆ క్షణమా, బాధపడకమ్మా బాధపడకంటూ లోపం నుంచి వచ్చేట శివుడు. వస్తూనే ఏం చేసాడంటే, వరదయామతి తన వక్షంబు తెరచి జగదభినుత కరడిగ భోగనాథు అగణిత దివ్యలింగాంగంబు సరగా. వెంటనే ఆయన లోపలికి వచ్చి ఆ పిల్లని రెండు చేతులతో ఎత్తుకుని శివలింగంలో వెళ్ళిపెట్టి, మరి ఆ పిల్ల కనబడలేదు, శివుడితో పాటు ఆ మహాజ్యోతిలో లీనమైపోయింది. ఇతడు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తల్లి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా పట్టుకుందామని తొందరపడ్డట. పట్టుకుందామని తొందరపడితే జుట్టు యొక్క చివరి కొనలు ఇతడి చేతికి దొరికిపోయేట, అది శివలింగానికి అంటుకుని ఉండిపోయాయి. మరి లేదు, ఆ శివలింగం వెనక ఆ జుట్టు ఇప్పటికీ ఉంటుంది కర్ణాటక క్షేత్రంలో, భోగలింగేశ్వర స్వామి అనేటువంటి శివుడు అని చరిత్ర చెప్తున్నాడు. ఈ విధంగా గొడగూచి కథ చెప్పారు. ఇలాగా పసిబాలలు మొదలుకుని పండు ముదుసలి వరకు, మహాపండితులు మొదలుకుని అక్షరం ముక్కరాని పామరుల వరకు అందరూ ఆ శివభక్తి మార్గంలో మనకు ఆచార్యులుగా కనబడుతూ ఉంటారు. ఇలాంటి ఆచార్యులు ఎందరెందరూ ఉన్నప్పటికీ కూడా శైవ సిద్ధాంతంలో మనకు ప్రధానమైన ఆచార్యులు కొంతమంది ఉన్నారు. అందులో దధీచి, గౌతముడు, మార్కండేయ మహర్షి, వీళ్ళందరూ కూడా శివోపాసనలో ఆచార్యులు. మనకు ఆచార్యులంటే శివోపాసన చేసే విధానం, ఆయన అనుగ్రహాన్ని పొందే విధానం మన కోసం చెప్పినటువంటి వారు. ఇప్పుడు గొడగూచి లాంటి భక్తులు ఉన్నారే, అలాంటి భక్తి అంత స్వతసిద్ధంగా ప్రాప్తించడం అనేది సులభ సాధ్యం కాదు. అది అనేక జన్మల మహాతపస్సు ఫలంగా అది లభిస్తుంది. మనకి భగవంతుడు ఎక్కడున్నాడు అనేది ఒక నమ్మకం, వీరికి నమ్మకం కాదు, అది వారికి అనుభవం, పూర్ణంగా అనుభవం. అక్కడ స్వామి ఉన్నాడు అంతే వారికి. నమ్మకం అనే మాట వేరు, అనుభవం అనే మాట వేరు. భగవద్ అనుభవాన్ని అలా అనుభవిస్తారు వాళ్ళు. అనుభవించిన వాడికి సత్యస్వరూపుడైన పరమేశ్వరుడు సత్యంగా కనబడి తీరుతాడు. సత్యం పట్ల నిష్ఠ కలిగిన వాడికి శివుడే సత్యం కనుక తప్పకుండా తన స్వరూపాన్ని సత్యమై సందర్శింపజేస్తాడు. అలాగా బాల్యంలోనే ఆయన అనుగ్రహాన్ని పొందిన పరమ శివాచార్యుడు ఒకరి గురించి చెప్పుకోబోతున్నాం మనం ఇప్పుడు. ఆ శివాచార్యులు ఇప్పటికీ కూడా హిమవత్ పర్వత సానువుల్లో ఉన్నటువంటి సిద్ధాశ్రమాల్లో ఇప్పటికీ కొలుగుతీరి ఉన్నారు. ఆయన్ని తలంచుకుంటే మనం ధన్యులు. ఈ యుగాల నాడు కాదు, ఏనాడు యుగాల్లోనూ కృతయుగంలో ఆ మహాత్ముడు శివానుగ్రహం పొంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శివాచార్యుడిగా ఉన్నటువంటి వారు. ఆ మహానుభావుడు శివధర్మాన్ని,
శివతత్వాన్ని చెప్పడంలో పరమాచార్యుట. అది విశేషం. ఎంతటి ఆచార్యుడంటే ఆయన చెప్పిన శివకథలన్నిటినీ కూడా తమిళదేశంలో సెక్యులార్ అనే మహానుభావుడు తిరుత్తొండర్ పురాణం అనే పుస్తకం రాశాడు తమిళ భాషలో. ద్రవిడ భాష తమిళ భాషలో వేద సదృశమైన మహాగ్రంథాలు పుట్టాయి, అందులో సందేహం లేదు. అందులో ఈ శివ సంబంధమైన సాహిత్యం చాలా విస్తృతంగా పుట్టింది. పైగా తమిళ దేశంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు అత్యద్భుతమైనవి ఉన్నాయి. అక్కడ మహామహాక్షేత్రాలు స్మరణాద్ అరుణాచలం అన్నారు. స్మరించినంత మాత్రాన పరమ పావనల్ని చేసేటువంటి అరుణాచల క్షేత్రం అక్కడే ఉన్నది. అలాగే మోక్షక్షేత్రమైనటువంటిది, అపూర్వమైన దివ్య వైభవం కలిగినటువంటిది చిదంబర క్షేత్రం. ఇక త్యాగేశ్వరుడైనటువంటి శివుడు వెలసిన తిరువారూరు ఒకటేమిటి, ఒక్కొక్క క్షేత్రం కూడా తిరిగి చూస్తే మనం కైలాసంలో ఉన్నామనిపిస్తుంది. అటువంటి దివ్యక్షేత్రాలు. మరోవైపు రామేశ్వర జ్యోతిర్లింగం ఇలాంటివన్నీ. ఇలా చెప్పాలంటే భారతదేశంలో శివ విభూతి లేనటువంటి ప్రాంతం లేదు. ఆసేతు సీతాచలం అనే మాటే శివత్వాన్ని చెప్తుంది. సేతు రామేశ్వరం, సీతాచలం కేదారనాథుడి వరకు. ఆ సేతు సీతాచలం అంతా ఒక మహాశివలింగం భారతదేశం. ఇందులో ప్రతి అణువు శివలింగమే. ఒక్కసారి మనం కానీ ఉత్తరాది వైపు వెళ్ళి చూస్తే ఎంత ప్రేమగా పిలుచుకుంటారు వారు. భోలేనాథ్ బంబం అని పిలుస్తారు వాడు. పేర్లు మార్చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా శివుణ్ణి పరమ ప్రేమగా లాలనగా పిలుచుకున్నారు. పిలుచుకున్న వాళ్ళందరికీ పలికి అందరినీ అనుగ్రహించారు. వీరందరి చరిత్రని ఉపమన్యువు హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న ఋషులకు చెప్తాట, శివభక్తుల యొక్క చరిత్రని. సెక్యులారు ఈ తిరుత్తొండర్ పురాణం అనేటటువంటిది ఉపమన్యు మహర్షి శివభక్తులకు చెప్పిన గాథలుగా రాశారు. ఉపమన్యు ప్రోక్తంగా అది సంస్కృత గ్రంథంగా కూడా లభ్యమవుతుంది. శివభక్త విలాసము అని చెప్పబడుతుంది సంస్కృత గ్రంథం. ఇది తమిళంలోనూ ఉంది, సంస్కృతంలోనూ ఉంది. ఇలాగ ఉపమన్యువు అక్కడ కనబడతారు. ఇది కాక పురాణాలలో స్కాంద పురాణం కానీ శివపురాణం కానీ మహాభారతంలో కూడా ఉపమన్యువు యొక్క చరిత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటిలోని ఉపమన్యువు యొక్క చరిత్రని విస్తృతంగా చెప్పినది ఏది అంటే మహాభారతం. మహాభారతంలో ఉపమన్యువు యొక్క చరిత్ర చాలా విస్తృతంగా కనబడుతుంది. అది కూడా ఈయనందరికీ శివభక్తులందరికీ గురువే. కాబట్టి మనం ఇప్పుడు కూడా శివుని అనుగ్రహం కావాలి అంటే భక్తుల్ని తలుచుకుంటే భగవంతుడు ఇంకా ఆనందిస్తాడు. ఎవరైనా సరే ఒకరి ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడ నుంచి ఒక గ్లాసుడు పంచదార తేవాలి అంటే వారు ఏం చేస్తారంటే ముందు ఆ ఇంట్లో పిల్లల దగ్గరికి వెళ్తారు. వాడు ఎలా ఉన్నప్పటికీ అంత బాగున్నాడమ్మా మీ పిల్లాడు, ముద్దొస్తున్నాడు అంటారు. ఇలా చెప్పి ముందు ఆ పిల్లవాడిని మెచ్చుకోవడం మొదలు పెడితే వీళ్ళు గ్లాసుడు అనుకున్నది కాస్త గిన్నెడు దాకా వెళుతుంది అక్కడ తిరిగి వచ్చేటప్పటికి. ఇలాగా భక్తుల్ని కానీ ప్రేమగా పలకరించామా పరమాత్మకు అంత ఆనందం కలుగుతుంది. ఆయనకేం కావాలి, భక్తుల్ని ప్రీతి చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అది ఆయన యొక్క అనుగ్రహం. అందువల్లనే మొదట భక్తాచార్యులు నమస్కరించి తర్వాత భగవంతుడు. అలాగ మనం ప్రాతస్మరణీయుడైన మహర్షి ఉపమన్యు మహర్షి మనందరికీ కూడా మనకి గురువైనటువంటి ఉపమన్యువు. ఆయన యొక్క కథని ప్రధానంగా మహాభారతం నుంచి తీసుకుని ఇతర పురాణాల్లో చెప్పినవి అన్నీ క్రోడీకరించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఆ పరమాచార్యుడైనటువంటి ఉపమన్యు మహర్షి ఎవరు అంటే వ్యాఘ్రపాదుడు అనేటటువంటి మహాత్ముని యొక్క కుమారుడు. ఈ వ్యాఘ్రపాదుడు సామాన్యుడు కాడే, ఆయన మహామహర్షి, మహాశివభక్తుడు. ఆయన శివుని కోసం మారేడు దళాలు ఏరుకోవడానికి అడవుల్లోకి వెళ్ళేవాడు. వెళ్ళి ఆనందంగా ఏరుకు తెచ్చేవాడు. ఆయన శివుడు నీకేం కావాలని అడిగట, నాకేం అక్కర్లేదయ్యా, నేను పూజ చేసుకోవడమే కావాలన్నాడు. కదా ఏదైనా ఒకటి ఇస్తానని చెప్పన్నాడు. అనికి ఏదో అడుగుతున్నాడు కదా, ఏదో ఒకటి కోరుకోవాలని వెంటనే అన్నాడు, నాకు పులి పాదాలు చాలన్నట్ట. ఇదే కోరిక అండి, అంటే ఏదో అక్కర్లేదు, ఏదో కోరుకోవాలని కోరుకున్నాడు. ఎందుకు పులి పాదాలు అంటే అడవిలో ఇంకా హాయిగా తిరగచ్చినాను. పులి పాదాలు ఎలా అంటే అడవిలో స్వేచ్ఛగా తిరగడానికి పనికి వస్తాయి. అందుకోసం నేను స్వేచ్ఛగా తిరిగి నాకు కావలసినటువంటి బిల్వదళాలు ఫలాలు పువ్వులు కోసుకొచ్చి నేను పూజ చేయొచ్చు, కనుక అలాంటి పాదాలు ఇవయ్యా అని అడిగాడు. అడవుల్లో తిరిగేటువంటి ఆ మహర్షి అది కోరుకున్నాడు. అప్పటి నుంచి ఆయన పేరు వ్యాఘ్రపాదుడు. ఈ వ్యాఘ్రపాద మహర్షి పుండరీక క్షేత్రము అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో ఆ క్షేత్రానికి వచ్చి అక్కడ శివుడి కోసం ధ్యానం చేసేట. ఆ క్షేత్రానికి ఎంత మహత్వం ఉందంటే అక్కడ శివలింగం శ్రీమూలనాథ శివలింగం ఉంది. అక్కడ ఈ శ్రీమూలనాథ శివలింగం ఎటువంటిదంటే ప్రతి రాత్రివేళ ఈ భూమి మీద ఉన్న ప్రతి శివలింగం యొక్క కళ కూడా ఆ లింగంలో ప్రవేశిస్తుంట. అంత దివ్యమైనటువంటి శివలింగం. అక్కడ కూర్చుని ఒక్క మారు పంచాక్షరి జపం చేస్తే లక్ష పర్యాయాలు జపించిన ఫలం వస్తుంది. అంత దివ్యలింగం దగ్గర కూర్చున్నాను ఒక ప్రదోష వేళ ధ్యానం చేయగానే ఆయనకి శివతాండవం అంతా దర్శనమిచ్చింది. ఆ పుండరీక క్షేత్రమే చిదంబర క్షేత్రం. ఆ దివ్యమైన క్షేత్రం వ్యాఘ్రపాదుని దర్శనం చేసినటువంటిది. ఆ వ్యాఘ్రపాదుని యొక్క కుమారులు ఇద్దరు, ఒకడు ఉపమన్యువు ఇంకొకడు ధౌమ్యుడు, వీరిరువురు. వీరి ఆశ్రమం ఆ హిమవత్ పర్వత ప్రాంతాలలో ఉండేది. అక్కడ ఆ అరణ్యాల్లో ఉన్నటువంటి ఆశ్రమాల్లో ఆరణ్యకమైన జీవితం గడిపేవారు. గ్రామ్య జీవితము, ఆరణ్యక జీవితం అని రెండు రకాల జీవితాలు ఉంటాయి. గ్రామ్య జీవితము అంటే నగరాలలో గ్రామాలలో జనావాసాల మధ్య గడపడం. జనావాసంలో ఉంటూ వ్రతాచరణ చేసేవాళ్ళు గ్రామ్యమైన పదార్థాలు వండి గ్రామ్యమైన పదార్థాలు భోజనం చేస్తూ ఉంటారు. అరణ్యవాసం చేసేటువంటి వారు ఆరణ్యకమైన పదార్థాలు అంటే కేవలం ధాన్యములు లేక కందమూలములు, ఫలములు, పత్రములు ఇవి భుజిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. వానప్రస్థాశ్రమంలో గ్రామ్య పదార్థాలు తినరాదు, ఆరణ్యక పదార్థాలే తినాలి అని ఒక నియమం ఉంది. గృహస్థాశ్రమంలో గ్రామ్య పదార్థాలు తీసుకోవాలి. ఇలాగా ఆరణ్యకమైనటువంటి జీవితం గడిపే మహర్షులు కూడా ఉంటారు. వారు ఆరణ్యక పదార్థాలు తప్ప ఇంకోటి తీసుకోరు. అది కూడా హింసించారట. అందులో ఎన్నో వ్రతాలు ఉన్నాయి. మరి అంటే తమంత తాము రాలినవి తీసుకుంటారు, కానీ చెట్టు నుంచి కూడా లాగరు. అలాంటి వ్రతం చేసేవాళ్ళు కూడా ఉంటారు. వారి వారి యొక్క నియమానుసారంగా చేస్తూ ఉంటారు. అలాగా ఆరణ్యకమైన మహర్షులు వీరు, వారి సంప్రదాయం అంతా అలాగే ఉంటుంది. వీళ్ళ పిల్లలు ఈ ధౌమ్యుడు ఉపమన్యుడు చిన్నతనంలో ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి దూరంలో ఉన్న ఆశ్రమాలు అవి చూస్తున్నారు. అలా క్రమంగా జనావాసాల వైపు వస్తున్న ఆశ్రమాలు చూసినప్పుడు అక్కడ వాళ్ళకి ఆవులు కనబడ్డాయట. భలే ఉన్నాయే ఇవి అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఆ ఆవులకు పాలు పితుకుతున్నారు. వీళ్ళు కనుక్కున్నారు అవి ఏమిటి అంటే పాలంటారు, అవి చాలా తియ్యగా ఉంటాయని తెలుసుకున్నాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. అమ్మ నాకు పాలు కావాలి అని అడిగట. వీళ్ళకి ఆ సదుపాయాల్లో కానీ పిల్లలకి లేదు అనడం ఇష్టం లేక ఆ తల్లి ఏం చేసిందంటే, అభావాచైప దుగ్ధస్య దుఃఖిత జననీ తథ తథ పిష్టం సమాలోచ్య తోయేన సహ మాధవ ఆవయో క్షీరమిచ్చేవ పానార్థం సముపానయత్. ఆవిడ ఉంచవృత్తితో సంపాదించుకున్నటువంటి బియ్యం, ఉంచవృత్తితో అంటే తమంత తాముగా రాలిపడిన బియ్యపు గింజలని ఏరి తెచ్చుకోవడాన్ని ఉంచవృత్తి అంటారు. అలా తెచ్చుకున్నటువంటి బియ్యాన్ని పిండి చేసి నీళ్లలో కలిపి ఇదిగో పాలు అన్నదట. వీళ్ళు పాలు యొక్క తెల్లదనమే చూశారు తప్ప రుచి చూడలేదు, కాబట్టి అవే పాలు అనుకుని వీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇలా అవుతూ ఉంటే కొంతకాలానికి వీళ్ళ నాన్నగారు ఒకసారి జనావాసం మధ్యకి రావాల్సి వచ్చింది. వారి మేనమామ ఇంటికి వచ్చారట. అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞానానికి పిల్లల్ని కూడా తీసుకుని ఆ తండ్రి వెళ్ళారు. అత గవ్యం పయస్తాద కదాచిత్ ప్రాసితం మయ పిత్రాహం యజ్ఞకాలేహి నీతో జ్ఞాతికులం మహత్ తత్ర సాక్షరతే దేవి దివ్యాగౌ సురనందిని. అక్కడ కామధేనువు లాంటి ధనువులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, దానితో యజ్ఞ పదార్థంగా వాళ్ళు మంచి పాయసాన్ని వండారు. అది తిన్నాము, ఆ రుచి అంతా ఇంత కాదంటున్నాడు ఉపమన్యు. ఈ కథ అంతా ఆయనే చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారో తెలుసా? కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు. మహాభారతం కృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షిని కలిసి మాట్లాడుతూ ఉంటే ఉపమన్యు మహాభారతంలో ఈ కథ అంతా చెప్తూ ఉంటాడు. ఆ చెప్తున్న విశేషం అన్నమాట, అక్కడ ఆ క్షీరాన్నం అత్యంత మధురమైనటువంటి ఆ క్షీరాన్నాన్ని తిన్నాక అప్పుడు తెలిసి వచ్చింది అమ్మ ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేస్తుంది అని. వెంటనే ఇంటికి వచ్చాట. రాగానే నాయన వచ్చేవా ఏమిటి అంటే, అమ్మ నువ్వు రోజు ఇచ్చేది పాలు కాదని తెలిసిపోయింది మాకు. నేదం క్షీరోదనం మాతరియత్వం మే దత్తవత్యసి, నువ్వు ఇస్తున్నవి క్షీరములు కావు అనే విషయం మాకు తెలిసిపోయింది. తతో మామబ్రవీన్మాత దుఃఖ శోక సమన్విత. వెంటనే ఆ తల్లికి ఏడుపు వచ్చేసింది. పిల్లలు కోరుకున్నటువంటి పాలు కూడా ఇవ్వలేకపోయేనే అని మాతృ సకలమైనటువంటి ప్రేమ చేత ఆమె వెంటనే పుత్రస్నేహాత్ పరిష్వజ్య మూర్ధ్ని చాగ్రాయ మాధవ కుత క్షీరోదనం వత్స మునీనాం భావితాత్మనాం అప్పుడు కూర్చోబెట్టి చెప్పింది. దగ్గరికి తీసుకుని, మనకి క్షీరాన్నములు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పు. మనం ముని జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళం, అడవిలో ఉన్నటువంటి వాళ్ళం. వనే నివాసితం నిత్యం కందమూల ఫలాసిన, కందమూలములు ఇవి తినేటువంటి వన్యజీవులం మనం. గ్రామ్యాహార నివృత్తానాం ఆరణ్య ఫలభోజినాం, మనం గ్రామ్య ఆహార నివృత్తి కలిగినటువంటి వాళ్ళు. గ్రామ్యము లేనటువంటి ఆహార పదార్థములు ఆరగించకుండా ఉన్నటువంటి వాళ్ళం గనక మనకి గోవులు క్షీరములు ఇవి లభించవు సుమా. అంతే కదా ఒకటి తెలుసుకో, మనం వాటికి పెట్టి పుట్టలేదు అని చెప్తున్నాను. ఎంత చక్కగా చెప్తున్నదో, వాటికి పెట్టి పుట్టలేదు. ఎందుకంటే ఏది శివుడికి ఇస్తామో అది మనకు వస్తుంది. ధనం కోసమని ఆయన్ని గత జన్మల్లో మనం ఆరాధించలేదు, కనుక ధనం లేదు, గోవులు లేవు, ఈ సంపదలు మనకు లేవు, మనకి ఇవే ప్రాప్తం అనుకో. మన జీవితములు వీటి విధానములు ఇంతే. ఎవరైతే శివునకు నారాయణునకు సమర్పిస్తారో ఏవైనా, అవే వారికి సమృద్ధిగా లభిస్తాయి, అది గమనించు అని చెప్పింది. ఇక్కడ శివపురాణం చెప్తున్న మాట శివునకు నారాయణునకు అని రెండు మాటలు చెప్పారు అక్కడ. కారణం అభేద స్ఫురణ కలిగించడానికి మహర్షి మాటి మాటికి ఆ మాట అంటూ ఉంటాడు. అందుకే భగవంతునికి నివేదన ఎందుకు చేయాలి అంటే వాటికి ద్విగుణీకృతమో లేదా శతగుణీకృతమో చేసి ఫలాలిస్తాడు ఆ స్వామి. అందువల్ల మనం ఆయనకి ఇవ్వలేదు కనుక మనకు రాలేదు. ఒక్కడు గుర్తుపెట్టుకో, శంకరుడు అనుగ్రహించనిది మనకు ఏమీ లభించవు సుమా అని చెప్తుంది తల్లి. అప్రసాధ్య విరూపాక్షం వరదం స్థాణుమవ్యయం కుత క్షీరోదనం వత్స సుఖాని వసనాని చ. ఈ కథలో మనం చాలా తెలుసుకోవాలి. ఈ తల్లి చెప్తున్న మాటలు, విరూపాక్షుని యొక్క అనుగ్రహం లేకుండా క్షీరోదనమే కాదయ్యా, సుఖములు కాని భోగములు కాని వస్త్రాదులు కూడా లభించవన్నది. సమస్త ఐశ్వర్యములు కూడా ఈశ్వరుడిచ్చినవే, ఆయన ఇవ్వనిది ఏది లభించదు. అందుకే సామెతల్లో ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అనే సామెత మనం చాలామార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఈశ్వరుడు ఇస్తేనే ఇల్లు నిండుతుంది. ప్రతి ఐశ్వర్యం ఈశ్వరుడిచ్చింది, అది గుర్తించడానికే నిత్యార్చనలు, నిత్య పూజలు, నిత్య భావనలు. నువ్వు ఇచ్చినవే మా దగ్గర ఉన్నాయ్యా, పరమేశ్వరుడే ఇవ్వాలేవేనా, కనుక ఆయనే ఇవ్వాలి, కనుక ఆయన్నే అడగాలి అన్నదిట. ఇప్పుడు ఈ పిల్లవాడిలో పాలు మీద తీవ్రమైన కాంక్ష బయలుదేరింది. అది ఎలాగైనా తాగాలి, అది ఎలాగైనా తాగాలంటే శివుడే ఇవ్వాలని చెప్తున్నావు, కనుక శివుడు ఎవరు అని అడిగాడు. ఈ ప్రశ్న శివుడు ఎవరు తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్న సామాన్యమా? ఎన్నో జన్మల సంస్కారం ఉన్నవాడికి పుడుతుంది ఆ ప్రశ్న, శివుడు ఎవరు ఆయన గురించి తెలుసుకోవాలి అని. మన మాట వింటూ కూడా తజ్ఞానం లేకుండానే కాలం గడిపేసేవాళ్ళు కోకొల్లలు కనబడతారు. అలాంటిది శివుడి గురించి తెలుసుకోవాలి అనే పసిపిల్లవాడిలో కలిగింది అంటే అనేక జన్మల పుణ్య సంస్కార ప్రభావం చేత ఆ ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్న ఉదయించగానే తల్లి పులకించిపోయిందిట. శివుడెవరు అని అడిగినటువంటి కొడుకును చూసి తల్లి ఆనందించింది. అంతేగాని ఈ వయస్సులో నీకు అవన్నీ ఎందుకునైనా తర్వాత చూసుకుందాం అనలేదు. ఎందుకంటే భక్తికి వయస్సులు కావు, ఆ జిజ్ఞాస బాల్యం నుంచి కలిగించే వాళ్లే తల్లిదండ్రులు అంటే. అందుకే ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి హరిజేరుమనేయుడి తండ్రి తండ్రి అన్నాడు వాళ్ళ నాన్నతోనే. నాన్న, నాన్న అంటే ఎవరో తెలుసా, విష్ణువుని చేరని చెప్పేవాడే నాన్న అని చెప్పాడు. అంటే నువ్వు నాన్నవి కావని చెప్పడమే అన్నాడు. నువ్వు నాన్నవే అయితే విష్ణువుని చేరని చెప్పాలి, నువ్వు విరుద్ధంగా చెప్తున్నావే. అందుకోసం శివజ్ఞానం కలిగించే వాళ్లే తల్లిదండ్రులు, వాళ్ళు కలిగించాలి ఆ జ్ఞానం. ఎప్పుడైతే ఈ విధంగా పిల్లవాడు అడిగాడో, అడగడం చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు. కోయమంబ మహాదేవ సగదంచ ప్రసీదతి. ఎవడమ్మా మహాదేవుడు, ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుంది, కుత్రవా వసతే దేవో దష్టవ్యోవా కథంచన, ఎక్కడుంటాడు ఆయన, ఆయన చూడడం ఎలాగా, తుష్యతేవా కథం సర్వో రూపం తస్యతికి దృశం, ఆయన్ని ఎలా సంతోషపెట్టాలి, ఆయన రూపం ఎలా ఉంటుంది, కథం శ్రేయ ప్రసన్నోవా దర్శయే జననీమమా, ఆయన దయ చూపించాలంటే నేనేం చేయాలి, అది చూపించమ్మా, మార్గం చూపించు అని అడిగాడు. అంటే ఒక గురువుని శిష్యుడు ఎలా అడుగుతాడో అలా తల్లిని అడిగాడు అనమాట. ఈ ప్రశ్నల పరంపర చూడండి ఎంత చక్కగా ఉందో. మహాదేవుడు ఎవరు, ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుంది, ఎక్కడుంటాడు, ఆయన చూడడం ఎలాగా, ఆయన రూపం ఎలాగా, ఎంత చక్కగా అడిగాడు. వెంటనే ఆ తల్లి పరవశించిపోయి ఒక్కసారి శివుణ్ణి ధ్యానం చేసి చెప్తున్నదిట, దుర్విజ్ఞేయో మహాదేవ, ఆయన గురించి తెలియడం అత్యంత కష్టసాధ్యం సుమా, అంత తొందరగా ఆయన దొరకడు, ఆయన గురించి వర్ణించడం కూడా నాకు చేత కాదు, ఆయన ఇలా ఉంటాడని చెప్పలేం. ఎందుకంటే యస్య రూపాణ్యనేకాని ప్రవదంతి మనీషిణ, ఆయన యొక్క రూపములు లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయి అని అంటారు ఎవరు, మనీషిణ అంటే మహర్షులు, పండితులు, ఆయన గురించి తెలిసినటువంటి వారు చెప్తారు లెక్కలేనన్ని రూపాలు ఉన్నటువంటి వాడు శివుడు. అంతేకాదు ఎక్కడుంటాడు అంటే స్థానానిచ విచిత్ర అని, ఆయన ఉండే చోట్లు ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడే ఉంటాడట. ప్రసాదాశ్చాప్యనేక సహ, ఇక ఏ విధంగా అనుగ్రహిస్తాడు అంటే ఎన్ని రకాల అనుగ్రహిస్తాడో ఆయనకే తెలియాలి, మనకు కూడా తెలియదు. ఆయన రూపములు అనేకములు, ఆయన స్థానములు అనేకములు, ఆయన అనుగ్రహ విధానములు అనేకములు. ఆ అనుగ్రహ విధానాలు మనకు తెలియదు. ఎటుల బ్రోతువో తెలియా ఏకాంతరామయ్య, ఎలా కాపాడతాడో ఆయనకే తెలియాలి, మనకు తెలియదు అలాంటి వాడు అని ఇక్కడ ఆ తల్లి చెప్పిన శివతత్వం ఉందే, వేదాల సారమంతా పిండి చెప్తుంది అక్కడ తల్లి. అవి కొన్ని ప్రకరణాలు మహాభారతంలో విస్తారంగా ఉంటుంది. ఉపమన్యు యొక్క తల్లి చేసిన శివతత్వ బోధ చాలా విశేషంగా ఉంటుంది. ఆ విశేషం అంతా వ్యాఖ్యానించుకుంటే మరొక శివతత్వ వ్యాఖ్యానం అది, అంత విస్తృతి ఉంటుందన్నమాట అందులో. అదంతా ఇక్కడ చెప్పుకుంటామంటే చెప్పుకోవడం కుదరదు, కానీ అంత విషయం అక్కడుంది అని ఒక్కసారి అనుకోవడం మాత్రం, అంత విస్తృతమైన విషయం అక్కడ. ఆ శివత్వం ఘోర అఘోర రూపాలతో ఎలా జగత్తంతా వ్యాపించి ఉన్నదో చెప్తూ దేవతల రూపంలో ఉన్నటువంటి వాడు ఆ శివుడే అని. ఆకాశముల్లో గ్రహ నక్షత్రాదులు, మేఘములు, వాయువులు ఇవన్నీ కూడా శివస్వరూపాలుగా చెప్పి చివరికి చెప్తోంది తల్లి. సర్వలోకాంతరాత్మాత సర్వగహ సర్వవాజ్యపి సర్వత్ర భగవాన్నేయో. సర్వలోకానికి అంతరాత్మ ఆయన, సర్వగుడు అంటే అంతటా సంచరించి వ్యాపించేవాడు, అంతటా ఉంటాడు కనుక ఎక్కడైనా ఆయన పట్టుకోవచ్చు అని చెప్తున్నది అనమాట. అంతేకాదు హృదిస్థ సర్వదేహినా, సర్వ దేహుల యొక్క హృదయమునందు ఉంటాడు అని చెప్పి, ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్ఠతి అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా. సర్వ ప్రాణికోటి యొక్క హృదయములో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు ఆ ఈశ్వరుడే. అందువలన యోహియం కామయతే కామం యస్మిన్ అధ్యేర్చతే పునః తత్సర్వం వ్యక్తి దేవేశ తం ప్రపద్య యదీచ్ఛసి. ఆయన హృదయంలోనే ఉంటాడు కనుక మన కోరికలేవో ఆయనకు తెలుసు, కనుక హృదయంలో ఆయన ధ్యానం చేయి, ధ్యానం చేసి ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన నీ కోరిక నెరవేరుస్తాడు. ప్రపద్య యదీచ్ఛసి, ఆయన్ని శరణు వేడు అన్నది. ఇది చెప్పవలసిన గొప్ప ఉపదేశం, శివుని శరణు వేడు అని బోధించింది తల్లి. ముందు తత్వాన్ని చెప్పింది, శివ జ్ఞానాన్ని ఇచ్చింది. ఇది శివుడంటే సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడు. ఆయన ఏ రూపంలో అయినా వస్తాడు, ఎలాగైనా అనుగ్రహిస్తాడు, ఎక్కడైనా అనుగ్రహిస్తాడు, అంత అభయం ఇచ్చింది. నీ హృదయంలోనే ఉన్నాడు కనుక దృష్టిని హృదయం వైపు పంపించు, అంతర్ముఖం చేయు, అక్కడ శివుణ్ణి ధ్యానించు, ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు అని జ్ఞానం చెప్పి మార్గం చెప్పింది. శరణు వేడు, శరణు వేడటం తప్ప మరొక మార్గం లేదు. ఆయన శరణు వేడి సాధన చేయి. ఆయన నీలో ఎలా తిరుగుతున్నాడో తెలుసా? హృది ప్రాణో మనో జీవో యోగాత్మ యోగ సన్నిహిత ధ్యానం తత్ పరమాత్మాచ భావగ్రాహ్యో మహేశ్వర. ఇంత చక్కగా చెప్తోంది తల్లి. ఒక్కసారి శివుడి కారుణ్యం చూడాలి అంటే మనల్ని మనం పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. శివుడు లేనిది మనం లేం. ఎందుకంటే మనలో ప్రాణశక్తిగా ఉన్నటువంటి వాడు, మనశ్శక్తిగా ఉన్నవాడు, వాయుశక్తిగా అంటే యోగశక్తిగా ఉన్నటువంటి వాడు సర్వము శివుడే అని తెలుసుకుని ధ్యానం చేయు. ఆ ధ్యానం చేస్తే తప్పక అనుగ్రహిస్తాడు. ఎందుకంటే భావగ్రాహ్యో మహేశ్వర, ఆయన భావాన్ని బట్టి అనుగ్రహించేవాడు. భావాన్ని చూస్తాడు తప్ప బాహ్యాన్ని చూడడు స్వామి. కనుక భావాన్ని అనుసరించి ఆయన్ని ధ్యానించు అంటూ ఇంకొక మాట చెప్తుంది. విలంబం మా కృతాస్త్వం హి భజ సాంబం సదాశివం. ఇది చెప్పాలి గురువైనటువంటి వాడు శిష్యుడికి చెప్పవలసింది. ఇది విలంబం మా కృతాహ, ఆలస్యం చేయకు. ఈ మాట సామాన్యమైనటువంటి మాట కాదు, ప్రతి జీవుడికి వేదమాత ఇస్తున్న హెచ్చరిక. ఆలస్యం చేయకు, ఇవాళ రేపు అని వాయిదాలు వేయకు. ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభో. ఆయుష్ అనేది ఓటికుండలో నీరులా తరిగిపోతూ ఉంటుంది. పుట్టుకతో పాటు మృత్యువు పుట్టి మనతోటే వస్తుంది, ఎప్పుడు లాక్కుపోతుందో తెలియదు. ఎలాగో అంటే ఆ వ్యాఘ్రీవ తిష్టతి జనా పరితర్జయంతి, పెద్ద పులిలాగా ముసలితనం భయపెడుతోంది పక్కనే. అంతేకాదు ఆ మృత్యుదేవత జుట్టుపట్టి ఈడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది అని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటాడు భక్తుడు. ఈ క్షణమే విలువైనది అని భావన చేసి శివ సాధనకి వాయిదాలు లేవు. రేపు సాయంత్రం మళ్ళీ 6:30 గంటలకు సమావేశం అవుదాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి.